ఈరోజు మాస్టర్ ఇచ్చిన సర్వగత అవతార నిత్య సందర్శనం, ప్రీ అపియరెన్స్ ఆఫ్ ద అవతార్ అనే దాంట్లో కొన్ని చర్చించుకుంటాం. ఈ రాబోయే రిలిజియన్, రాబోయే ధర్మం ఎలా ఉంటుంది, ఇక్కడ రిలిజియన్ ఇంగ్లీష్ అంటే మతం అనుకోకూడదు, ధర్మం. ఈ ధర్మం ఎలా ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది వచ్చే ధర్మం. ఇప్పుడున్న ధర్మం అంతా కూడా మనం సనాతన ధర్మం, సత్యము, శాంతి, ప్రేమ, అహింస, దయ, వీటి మీద మనకు సత్యసాయి బాబా గారు ఇస్తారు. అవే ఆల్మోస్ట్ అవే ఉంటాయి, కాకపోతే టెర్మినాలజీ కొత్తగా అనిపించవచ్చు. ఈ ధర్మం నాలుగు తథ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు మనం ఎంత బాగా అవగతం చేసుకుంటే, ఎంత బాగా మనం దీన్ని ముందర మనం బాగా తెలియాలి. ధర్మాన్ని మనం పాటిస్తున్నాం, కొత్త యుగంలో కొత్త ధర్మాన్ని పాటిస్తున్నాం. ఒకే విశ్వం, ఒకే మతం, ఒకే భాష, ఒకే ధర్మం అంటే అవన్నీ ఎలా ఉంటాయి అసలు చూచాయిగా అన్నా మనకు తెలియాలి కదా. చూచాయిగా తెలియాలంటే దీనికి మొదటి కండిషన్ ఏంటంటే, ఈ కొత్త యుగ ధర్మాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేసి తీరాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు చేయాలా అంటే ప్రతిరోజు చేయాల్సిందే. ప్రతిరోజు మనలో వెలుగును దర్శించాల్సిందే. ఇప్పుడు మనం ఎలాగైతే బయట ఇంట్లో లైట్లు వేస్తాం కదా, ట్యూబ్లైట్, మామూలు లైట్లు, ఇప్పుడు ఎవరు వేయట్లేదు, వాటిల్లో మళ్ళీ క్యాండిల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, చిన్నది పెద్దవి బాగా ఎక్కువ వెళ్తూ ఇచ్చేవిలా. అలాగే వ్యక్తి కూడా మనం చూస్తే వాడిలో లైట్ కనిపిస్తుంటుంది. ఆ లైట్ని చూస్తే విజన్ కూడా మనందరికీ వస్తుంది. ధ్యానం బాగా చేసే కొద్దీ మనకు చీకటి పడిపోయింది అనుకోండి, లైట్ వేసుకోగానే ఎంతో ఒక ఉత్సాహం వస్తుంది. మనకు మనస్సుకి ప్రసన్నత వస్తుంది, మనస్సుకి వికాసం కలుగుతుంది. చీకట్లో బంధించడం ఎందుకు అంటే వాడి మనస్సు పనిచేయకుండా చేయటం. అలా చీకట్లో ఉన్నవాడు ఎవడు ఎప్పుడు చీకట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు? చీకట్లో ఉన్నవాడు ఖచ్చితంగా లోపల నుంచి ఒక ప్రేయర్ ఆటోమేటిక్గా వస్తుంది, అసతో మా సద్గమయ అని. అది మోస్ట్ న్యాచురల్, అది ఎవరు కనిపెట్టింది కాదు. మనం కూడా రెండు రోజులు సూర్యుడు కనబడలేదు అనుకోండి, చాలా బాధపడిపోతాం, అయ్యో సూర్యుడు కనబడలేదు, సూర్యుడు కనబడలేదు. ఎందుకు? వర్షం పడుతున్నట్టుగా అలా మబ్బులు పట్టి, వర్షం పడకపోయినా మబ్బుల్లో బాగా అలా దట్టంగా ఉంటే చాలా చిక్కగా ఉంటుంది మనసుకి. వై? సిన్స్ మనం కూడా ఆ లైట్ యొక్క అంశే, సూర్యుడిలో వెలుగే. మనం ఇక్కడ మనుషులుగా జంతువులుగా అన్నిగా ఉన్నది సూర్యుడే. కాబట్టి మనని మనం చూసుకుంటే అద్దంలో ఎంత, చాలామందికి అద్దంలో ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళని వాళ్ళు చాలా అందంగా ఉన్నారని, ఓహో ఫేస్ కట్ ఇలా ఇలా ఉన్నాయి అలా అన్నీ ఆనందిస్తూ ఉంటారు. ఎంత దేనికి గుర్తంటే మన లోపలే వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగే సూర్యుడిలో వెలుగు ఒకటే రెండు. అందుకని సూర్యుడు వస్తేనే మనకు ఆనందం. సూర్యుడు వచ్చినప్పుడు కలిగే ఆనందం, అలాగే దీపం వెలిగే వేలే ఆనందం కూడా అదే. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, పరబ్రహ్మమే దీపం, దీపమే పరబ్రహ్మ. అలాగే సూర్యో జ్యోతి, జ్యోతి సూర్య, సూర్యుడే జ్యోతి, జ్యోతే సూర్యుడు. సూర్యుల్లో ఉన్న వర్చస్సే దీపంలో ఉన్న వర్చస్సు. కాబట్టి మనకు దీపం అనేది చాలా ఇంపార్టెంట్. మన భారతీయ ధర్మంలో అన్నిటికీ దీపం వెలిగించడం అనేది ఫస్ట్ కండిషన్. దీపం అంటే అగ్నిస్థాపన చేస్తాము, యజ్ఞమైన అగ్ని చేస్తాం, పూజ అయినా అగ్ని చేస్తాం, అగ్నిస్థాపన చేస్తాం. సంస్కారాలు అన్నిట్లోనూ అగ్నిస్థాపన ఉండకుండా ఏ సంస్కారం ఉండదు. కాబట్టి మన జీవితం అంతా అగ్నితో ముడిపడి ఉన్నది. ఇక్కడ ఈ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా ఒకే విశ్వధర్మం యొక్క నియమాలని అర్థం చేసుకోవటానికి, ఒకే విశ్వధర్మం యొక్క నియమాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా రావాలి? ఇది ఎలా రావాలి అంటే అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది. ఏంటి అర్థం చేసుకోవాలి? మనకు ముందర ఏంటంటే మనం ఇప్పుడు ఏ ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి పర్వ అనుకున్నాం కాశీ, ఎందుకంటే హిందూ అన్న అయితే సనాతన ధర్మం అన్న దీంట్లో కూడా ఐదు శాఖలు కనిపిస్తున్నట్టే మామూలుగా. ఎందుకంటే ఐదే శాఖలు ఎందుకు చెప్తున్నానంటే, సూర్యుడిని ఆరాధించేవారు, గణపతిని ఆరాధించేవారు, శివుడిని ఆరాధించేవారు, అలాగే శక్తిని ఆరాధించేవారు. ఇలాగా పాంచరాత్మంటారు, ఐదు మనం ఐదుగురు దేవతలను పెట్టుకుంటాం. ఆ ఐదుగురు దేవతలను పెట్టుకుని ఆ ఐదుగురిలో ఒక్కొక్కరిని ఫాలో అవుతుంటాం. శాక్తేయులు గాణపత్యులు, శక్తిని ఆరాధించేవారు శాక్తేయులు, గణపతిని ఆరాధించేవారు గాణపత్యులు, సూర్యుడిని ఆరాధించేవారు వాటికి సంబంధించిన సూర్యోపాసకులు, అలాగే మన నెక్స్ట్ శివుడిని ఆరాధించేవారు శైవులు, ఇలాగా విష్ణువుని ఆరాధించేవారు ఇంకొకళ్ళు వైష్ణవులు. చివరికి ఏమైంది, శైవులు విష్ణువులు వైష్ణవులు వేరు వేరు అని కొట్టుకునే స్థితి వరకు వచ్చేసింది. వేరే వైష్ణవులు వేరే శైవులు అనుకుంటారు. అదేం కాదు, ఈ పాంచరాత్రము లేకపోతే పంచాయతనం అంటారు. యాక్చువల్గా పాంచరాత్రం అంటే ఐదు రాత్రులు, పాంచాయతనం పంచాయతనం అంటే ఐదు రకాల పూజ, ఐదుగురికి చేసే విధానం అన్నమాట, ఉపాసనా విధానం. దీంట్లో ఎవరినో ఒకరిని ఎన్నుకోవచ్చు, ఎవరిని ఎన్నుకున్నా చెయ్యొచ్చు. అలాగే మనం గాయత్రి పరివారంలో ఇవన్నీ కాకుండా అన్నిటికీ మూలమైన ఆద్యశక్తిని చేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగ ఆద్యశక్తిని చేస్తున్న గాయత్రి పరివారంలో ముందర మనం చేస్తున్న వాటి గురించి మనకు ఎంత అవగాహన ఉంది? యజ్ఞం చేస్తున్నాం ఎందుకు ఖచ్చితంగా చెప్పగలమా? అలాగే గాయత్రి జపం చేస్తున్నాం, గాయత్రి జపం చేస్తుంటే గాయత్రి ఉన్న శక్తులు వాటి గురించి ఎంత ఖచ్చితంగా, గురువు గారు ఇచ్చినవన్నీ మనం వంట పట్టించుకున్నాం, మధించాం తెలుసు. అలాగే ధ్యానం ఇచ్చారు, జ్యోతి అవతరణ ధ్యానం ఇలాంటివన్నీ ఎంత చేసాం. అలాగే వాటేమై నేను ఎవరు నేను తెలుసుకోవడానికి మనకు నిమ్న మనస్సు, ఉన్నత మనస్సు, ఆధ్యాత్మిక మనస్సు అనే మనస్సును మూడు రకాలుగా. మామూలుగా అయితే ఫిలాసాఫికల్ లిటరేచర్లో కూడా లోవర్ మైండ్, హయ్యర్ మైండ్ అని రెండు చెప్తారు. గురువు గారు మూడో చెప్తారు, ఆధ్యాత్మిక మనస్సు అని. అలాంటి స్థితిలో ఉన్న వాటేమై పుస్తకంలో చెప్పిన సాధన చేశామా? ఈ శరీరం నేను కాదు, ఆత్మ నేను అని మనం అనుభవంలోకి తెచ్చుకున్నాము. అలాగే మంత్ర అక్షరాలని, గాయత్రి మంత్రాక్షరాలని శరీరంలో న్యాసం చేసుకుంటూ మొత్తం సాధన చెప్పారు. సూక్ష్మ శరీరం పటిష్టం అవటానికి, సూక్ష్మ శరీరంలో శక్తులు, అక్కడున్న గ్రంథులు, దాంట్లో శక్తులన్నీ జాగృతం అవటానికి చేస్తున్నామా, ఇలాగా మనం చేసి మన దాంట్లో తెలుసుకుంటే అప్పుడు పక్క దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటిలో కామన్గా ఉన్నాం ఏంటి, కామన్గా ఎవరు చెప్పినా ఒకటే చెప్పాల్సింది ఏంటంటే భగవంతుడు ఒకటే చెప్పాలి. మనం ఒకటే ఇన్ని ఎందుకు చెప్తున్నారంటే అది క్వశ్చన్ వేయటం వేరేలాగా వేయాలి. ఎలాగంటే ప్రతిదీ మనకు సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి, సూర్యకిరణం తెల్లగా ఉన్నది, ఏడు రంగులుగా విడిపోతుంది కాబట్టి ఈ భూమి మీద ఉన్న జీవులందరూ కూడా ఏడు వర్గాలుగా ఉంటారు, ఏడు గ్రూప్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేకి సంబంధించి, ఒక్కొక్క కిరణానికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు, ఒక్కొక్క శక్తికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. ఫస్ట్ రే సంకల్పశక్తికి సంబంధించిన వాళ్ళందరూ జనరల్గా పొలిటీషియన్స్ ఉంటారు, జనరల్గా ఇలా అవ్వాల్సిందే ఊరుకోని లేటే అంటాడు. చచ్చినట్టు అందరూ చేస్తారు, డూ ఆర్ డై అనమాట వాళ్ళ సిద్ధాంతం. ప్రేమ ఉండదని కాదు, వాళ్ళు ఒక్కొక్కటి కోరుకుంటే అది అయిపోతే కానీ ఊరుకోరు, అది వాళ్ళ దగ్గరున్న లక్షణం. అలాగే రెండోది ప్రేమ జ్ఞానం. వీళ్ళు ప్రేమతో, ప్రేమ అనేదానికి అర్థం ఏంటంటే అర్థం చేసుకోవటం అని అర్థం, అండర్స్టాండింగ్. లవ్ అంటే అండర్స్టాండింగ్ అంతే, అందుకంటే ఎక్కువ కాదు. ఏమి అండర్స్టాండ్ చేసుకుంటాం, బై నేచర్ వీఆర్ వన్ అని అర్థం చేసుకోవటం. ముందర ఏంటంటే థియరిటికల్గా ఒప్పుకోవాలి, మనుషులందరూ ఒక్కటే అనే చోట ఆగి ఏం చేస్తున్నారంటే ఎక్కువలో ఉన్న వాళ్ళని కిందకి లాగేయడానికి ప్రయత్నం చేస్తారు. అది పాలిటిక్స్. మళ్ళీ అలాంటి వాటికి మనం మాట్లాడుకోవటం అనవసరం. అందరిని అర్థం చేసుకోవటంలో మొదటి స్టెప్ ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ కాకుండా, రక్తం తీసుకున్నాం అనుకోండి, అందరి రక్తం ఒకటే అని ఇదివరకు చెప్పేవాడు, మరి అందరి రక్తం ఒకటే అని కాదని మెడికల్ సైన్సే చెప్తుంది కదా. ఎవరి గ్రూప్ వాళ్ళది, ఒకటి గ్రూప్ బదులు ఇంకో గ్రూప్ వాడికి ఎక్కిస్తే వాడు చచ్చిపోతాడు, బతికిచ్చాల్సింది పోయి చచ్చిపోతుంది, అదే మనిషి చచ్చిపోతాడు బతకాల్సింది పోతాడు. అలా ఎందుకు అవుతుంది, మరి రక్తం ఒకటే కదా, కాదు. సో అక్కడే మనకు తేడా కనిపిస్తుంది. అలాగే మన తెలివితేటలు ఒకటి కాదు, ఎవరి తెలివితేటలు వాళ్ళది, ఎవరి శక్తి వాళ్ళది, ఎవరి యుక్తి వాళ్ళది, ఎవరి అర్థం చేసుకునే శక్తి వేరు, అలాగే ఎవరి అవగాహన శక్తి వేరు. ఇవన్నీ మళ్ళీ మనసు మీద ఆధారపడి ఉంటాయి. ఈ రకంగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏడు రకాల్లో, రెండో కిరణానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి అర్థం చేసుకోవటం ప్లస్ జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఇది ఉంటుంది కాబట్టి అక్కడికి రెండు. అలాగే మిగతా మూడోది ఏమిటంటే ఈ నాగరిక ప్రపంచం అంతా ఇలా డెవలప్ కావడానికి కావాల్సిన అన్నీను ఆల్మోస్ట్ దాన్ని అధర్వణ వేదం అని చెప్పచ్చు. అధర్వణ వేదంలో భౌతికమైన జీవనానికి సంబంధించిన సుఖమయంగా ఉండటానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం ఎలాగా అనేది యాక్టివ్ ఇంటెలిజెన్స్, అంటే మొట్టమొదటి సంకల్పము, రెండోది ప్రేమాజ్ఞానం, వీటి రెండింటి ద్వారా పని చేయటం అనేది మూడోది వర్క్. ఆ తర్వాత వచ్చేది హార్మోనీ. ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య తేడా వచ్చిందనుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఇద్దరు రెండు దేశాల మధ్య కానీ, ఇరు రెండు వర్గాల మధ్య కానీ తేడా వస్తే ఎక్కడో ఒక చోట ఫ్రిక్షన్ ఉందన్నమాట, ఎక్కడో ఒక చోట గొడవకి కారణం ఉంది, దాన్ని తీసేయాలంటే అక్కడ హార్మోనీ ఎస్టాబ్లిష్ చేయాలి. సో హార్మోనీ అనేది నేచర్లో ఆల్రెడీ ఉంది. డిస్హార్మోనీ ఎప్పుడు వస్తుంది, పైదానికి కింద దానికి సరైన కనెక్షన్ లేకపోతే డిస్హార్మోనీ వస్తుంది. సో అలాంటి హార్మోనీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక కిరణానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఈ పనులు బాగా చేస్తుంటారు. అలాగే ఐదో కిరణం సైన్స్, ఈ సృష్టిలో ఉన్న పదార్థాన్ని అంతటినీ కూడా ఎలాగెలాగుంది, వీటి లక్షణాలు ఏంటని విడమర్చి తెలుసుకోవడం అనేది ఐదో కిరణం. ఆరో కిరణం భక్తి అంతే. భక్తి అంటే అది దేవుడి మీద భక్తే కాదు, ఒక సిద్ధాంతం మీద భక్తి, ఒక వాదం ఇజం అంటాం చూసారా. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళకి నక్సలైట్ చచ్చిపోతామని తెలుసు వాళ్ళు, అయినా సరే వాళ్ళు దాంట్లోనే ఉంటారు తప్ప మామూలు జీవితంలోకి రారు. అలాగే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ గ్రూప్స్, వాళ్ళందరికీ చస్తామని తెలుసు, అయినా సరే వాళ్ళు ఒక నమ్మిన సిద్ధాంతం, అది మంచిదా చెడ్డదా అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళు గుడ్డిగా అయినా సరే దాన్ని ఫాలో అవుతారు, దాని మీద భక్తి ఉంటుంది వాళ్ళకి. చివరిది వచ్చేది సెవెంత్ రే, మీ అందరికీ తెలుసు, సెరమోనియల్ మ్యాజిక్, దాట్ ఈస్ సెరమోనీ. క్రతు విజ్ఞానం అంత, యజ్ఞాలు పూజలు రకరకాల క్రతువులు చేయడం, వాటి ద్వారా ఈ మొత్తాన్ని భగవంతుడు కోరుకున్న దాన్ని చేయటానికి ఎలాగా అనేది ఆలోచన. ఈ ఏడు రకాల వాళ్ళు ఉండి తీరుతారు కాబట్టి మనకు ఇవన్నీ తెలియాలంటే ఎలాగా అమ్మో, కష్టం కదా. ఫస్ట్ రే గురించి తెలియాలి, సెకండ్ రే, థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, సిక్స్త్ రే, ఇన్ని రేస్ ఎలా తెలుస్తాయి? చాలా కష్టం కదా, చాలా కష్టం నిజంగానే. ఏడిటి జ్ఞానం సంపాదించడం చాలా కష్టం, కానీ వీటన్నిటికీ మూలమైనది ఒకటి ఉంది, అది సంపాదిస్తే ఇవన్నీ అర్థం అవుతాయి. తత్ర సార్వత్ర బీజం అని మనకు పతంజలి యోగసూత్రాల్లో ఉంటుంది. సర్వత్ర బీజం, సార్వత్రం అంటే అన్ని, అన్నిటికీ సంబంధించిన బీజం అంటే ఒక విత్తనం లాంటిది ఉంది, అది ఓంకారం. అది ఓంకారం అనే కీ అంటే తాళంచే ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి సమస్తం వస్తాయి అని చెప్తారు. ఓంకారం అంటే ఏదో చిన్నది అనుకోక్కర్లేదు, ఒకటి ఒక అక్షరమే కదా. అకార ఉకారం అకారాలతో అనాలా, లేదా ఇంకెలా అన్నా అనాలా, ఈ సందిగ్ధం అక్కర్లేదు. ఓం ఎలా వస్తే అలా అనుకోవచ్చు. చేస్తూ ఉంటే దానికి తగ్గ జ్ఞానం అది వస్తుంది మనకి. అలాగా మనం ఈ రాబోయే యుగానికి సంబంధించిన కొత్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని స్థాపించాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రేమపూరితమైన వాతావరణంతో కూడుకున్న సమన్వయం చేసే పని. ఇప్పుడు సమన్వయం చేయాలి, ఆల్రెడీ ఉన్నాయి అన్నీ. వీటి సమన్వయం ఎలాగా అంటే దాంట్లోనూ దీంట్లోనూ కామన్గా ఏముంది అది తెలుసుకోవాలి. సో సీక్రెట్ డాక్టర్తో మొదలుపెట్టి సీక్రెట్ డాక్టర్కి కింద ఏం రాసి ఉంటుంది, సింథసిస్ ఆఫ్ సైన్స్ అండ్ రిలిజన్ అండ్ ఫిలాసఫీ. అక్కడ సింథసిస్ స్టార్ట్. అలాగే ఇక్కడ కూడా ప్రేమపూర్ణ సమన్వయం చేయవలసిన పని ఉంది. ఆధ్యాత్మికతలో ఏకత్వం దీని ద్వారానే నొక్కి వక్కాణించాల్సి ఉంటుంది. కాబట్టి సమన్వయము ఇస్ ద వర్క్ ఆఫ్ లవింగ్ సింథసిస్ అండ్ విల్ ఎంఫసైజ్ ద యూనిటీ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద స్పిరిట్. అది మాస్టర్ జ్వాలాకుల్ గారు చెప్తున్నారు. మనకు ఈ సమన్వయం అనే దాని దగ్గరే మాస్టర్ ఇచ్చిన సమన్వయ భాగవతం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది సమన్వయ భాగవతం. అలాగా ఈ సమన్వయము లేకపోతే సింథసిస్ అనే పదం ఇప్పుడు మనం చాలా బాగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఆ పదం బాగా అర్థం అవ్వాలి, సింథసిస్. అలాగే ఆస్ట్రాలజీలో కూడా ద ఆర్ట్ ఆఫ్ సింథసిస్ అని చెప్పి యాలన్ లియో పుస్తకం ఉంటుంది. ఇక్కడ కుంభయుగం ఇప్పుడు నడుస్తుంది, అంటే విశ్వద్బిందు ఈక్వినాక్స్ ఉంది చూసారా, ఈక్వినాక్స్ డే నాడు సరిగ్గా 20 మార్చి 21 అలాగే సెప్టెంబర్ 22 పగలు రాత్రి సమంగా ఉంటాయి. అక్కడ మనకు ఈ విశ్వద్బిందు అంటాం తెలుగులో, అది ఇలా వెనక్కి తిరుగుతుంటుంది, దాన్నే రాహుకేతువులు అంటారు మన మామూలుగా మన గ్రహాల భాషలో. అప్పుడు ఉన్న ఆ పాయింటర్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం మేషరాశిలోంచి దాటి మీనరాశిలోంచి దాటి కుంభరాశిలోకి వచ్చింది ఫలానా సంవత్సరం. అక్కడి నుంచి 2500 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ కుంభయోగం యొక్క లక్షణం ఏంటంటే సింథసిస్, డ్రాఫ్ సింథసిస్, సమన్వయపరచడం. అందుకని ఇప్పుడు ఉన్నవన్నీ వెళ్ళిపోయి ఎక్కడైతే సింథసైజ్ చేయగలమో అది ఉంటుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే కుంభరాశి ప్రభావం ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఈ కుంభరాశి ప్రభావం వల్ల ఏమిటంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు చేసుకుంటామంటే కుదరదు. గురువు గారు కూడా అదే చెప్తారు సూక్ష్మీకరణ సాధనలో. ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు బాగా డెవలప్ అవుతాయి. అలాగే ఫుల్ మూన్ మెడిటేషన్స్ అని చెప్పి ఈకే మాస్టర్ ఇచ్చారు 84లో, ఇంకా ముందర, సారీ 84 కాదు, అక్కడ దాంట్లో కూడా అంటారు రాబోయే 20 ఇయర్స్లో అన్ని గ్రూప్గా డెవలప్ అవ్వాల్సిందే తప్ప ఇండివిజువల్గా ఎవరు డెవలప్ కాదు. వ్యాపారం కూడా గ్రూప్గా చేసుకోవాల్సిందే. ఇలాగా ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకోవాలి. కాబట్టి ఆయన ఏం చేశారు, బృంద జీవనం, సహజీవనం అని చెప్పి గురు పూజలు పెట్టారు. అలాగే మాస్టరు సహజీవనం అని పెట్టకుండా గురు పూజలు అనకుండా మనందరం కలిసి 10 రోజులు లేదా 1 వారం రోజులు 15 రోజులు ఉండేటట్టుగా సాధనా శిబిరాలు పెట్టారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ జగద్గురువు రావటానికి సంసిద్ధుడిగా ఉన్న సమయంలో ఉన్నాం మనం. ఆయన ఎప్పుడన్నా రావచ్చు, మనం అందరం ఈ భౌతిక దేహాల్లో ఉండగానే రావచ్చు, లేకపోతే రేపే వచ్చేయచ్చు, లేకపోతే అసలు మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత రావచ్చు. అది మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఉన్నది ఏంటో మనం తెలుసుకోవాలి. మన చేతుల్లో ఏముందంటే అసలు ఈ జగద్గురు అని ఆయన వస్తాడా, ఇదంతా కుప్పిడి పురాణమా, కాకమ్మ కబుర్ల టైం వేస్ట్ చేస్తున్నారా అనే ఎవరికైనా డౌట్ వస్తే అది డౌట్ అలా ఉంచుకోవడంలో తప్పేం లేదు, కానీ ఆయన వచ్చి తీరతాడు అని మాస్టర్ జ్వాలాకులు గారు చెప్తున్నారు. దీంట్లో కొన్ని ప్రశ్నలు వేసుకోమంటున్నారు ఎవరిని వాళ్ళని. ఆ ప్రశ్నల్లో మొదటిది ఏంటంటే, ఫస్ట్ నేను వ్యక్తిగతంగా ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తాను. ఇప్పుడు జగద్గురు వస్తాడంటే ఆయన వచ్చే ముందు కొంత ప్రిపరేటరీ వర్క్ చేయాలి అనమాట. ఆ ప్రిపరేటరీ వర్క్కి నిన్ను నేను ఎలాగ ఆ సవాల్ని స్వీకరించగలను. సవాల్ అని ఎందుకు అంటున్నారంటే ఛాలెంజ్, హౌ కెన్ ఐ మీట్ పర్సనల్లీ దిస్ ఛాలెంజ్. అదంత సులభం కాదు. గురువు వచ్చే ముందు, జగద్గురువు వచ్చే ముందు చేసే పని అంత ఈజీ ఏం కాదు. కబుర్లు చెప్పుకోవడం కాదు, ఆన్లైన్లో క్లాస్ చెప్పడం లాంటిది కాదు. అవేంటో తర్వాత చెప్తారు. ముందర మటుకు ఎవరిని వాళ్ళని ప్రశ్న వేసుకోమంటున్నారు. దాంట్లో మొదటి ప్రశ్న, నేను వ్యక్తిగతంగా ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తాను. అలాగే రెండోది ఏంటంటే, ఈ వచ్చే జగద్గురు వచ్చే ఆ దివ్య సమయానికి ఏ ఏ పనులు చేయాలో, వాటి కోసం నేను ఏమి ఆచరించగలను, ఆ విశిష్టమైన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవేంటి. జగద్గురు రాబోయే ముందు కొన్ని పనులు చేయాలి మీరందరూ అని గురు పరంపర మనకు చెప్తోంది. ఆ కార్యక్రమాలు ఏంటి, నేను వాటిని చేయగలనా. మూడోది ఏంటి, ఆ కార్యక్రమాలకు ఎలాంటి విధి విధానాలను నేను తీసుకోవాలి. అదేంటి విధి విధానాలు, అందరూ వాళ్ళే ప్రిస్క్రైబ్ చేస్తారా, మనందరం మనం తీసుకోవాలా అంటే బ్రాడ్ అవుట్లైన్ చెప్తారు. దాన్ని మనం పర్సనల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మూడు ఆన్సర్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. మొదటిది ఏంటి, హౌ కెన్ ఐ పర్సనల్లీ మీట్ దిస్ ఛాలెంజ్. వాట్ కెన్ ఐ స్పెసిఫికల్లీ డూ, వాట్ ఆర్ ద స్టెప్స్ విచ్ ఐ షుడ్ టేక్ అండ్ వేర్ ఆర్ దోస్ హూ విల్ టేక్ దెమ్ విత్ మీ. నన్ను తమతో పాటు తీసుకెళ్లే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఈ విశిష్టమైన కార్యక్రమాలు ఏంటి, నేను ఈ ఛాలెంజ్ని ఎలా స్వీకరిస్తాను, ఇలాంటి వాటికి ఇక్కడ సరైన ఆన్సర్ ప్రతి వ్యక్తి వాళ్ళ హృదయంలోంచి వాళ్ళు చెప్పుకోవాలి. బయట వాళ్ళు ఎవరు చెప్పరు వాటికి ఆన్సర్, నువ్వు బాగా చేయగలవు దా చేసే అని ఎవరు చెప్పడు. అప్పుడు ఏమవుతుంది, వాడు చెప్పాడు వీడు చేసాడు అవుతుంది, అలా ఉండదు. ఇక్కడ మనంతా మనం విల్లింగ్గా చేయాలి. అలా విల్లింగ్గా చేయటానికి సిద్ధపడుతున్న వాళ్ళకి మాత్రమే ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు. అందుకనే మాస్టర్ అన్నారు, ఇది అంత తొందరగా ఇంకా పబ్లిక్లోకి రాదులే, ఇంకా అలవాటు అవ్వదు, ఈ పుస్తకం అర్థం కాదు, పక్కన పెట్టండి అన్నారు. అయినా సరే ప్రింట్ చేశారు మన వాళ్ళు, ప్రింట్ చేసినందుకు సంతోషం. నేను అనుకుంటున్నాను ఇప్పటికైనా బయటకు వచ్చింది కదా, ఇంకా టైం రెడీ అయిందేమో అని. ఇప్పుడున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, అలాగే ఇప్పుడున్న గుడ్ విల్ మిషన్ అనేది ఒకటి త్రూఅవుట్ ది వరల్డ్ పనిచేస్తుంది. రెడ్ క్రాస్ పనిచేస్తుంటుంది, ఇంకా లయన్స్ క్లబ్ పనిచేస్తుంది, లేకపోతే ఇంకా రోటరీ క్లబ్ పనిచేస్తుంది, ఇంకా గోల్డ్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాలంటరీ ఆర్గనైజేషన్స్, అవన్నీ కూడా మానవ జీవితం చక్కగా ఉండటానికి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడానికి ఏమేం చేయాలో వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు. అవి ఏ మతానికి సంబంధించినవి కాదు, జనరల్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్ అవి ప్రస్తుతం భూమి మీద ఉన్నాయి. ఏంటి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం, ఇప్పుడున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో కానీ, ఇప్పుడున్న మతాలతో కానీ సంబంధం లేకుండా త్రూఅవుట్ ది వరల్డ్ మానవ జీవితం చక్కగా ఉండటానికి కావాల్సిన ప్రయత్నాలు చేసే సంఘాలు చాలా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకుని వాళ్ళు జగద్గురువు రాబోతాడు అనే అవగాహన పెంచుకోవటం అనేది ఏదైతే ఉందో, దానివల్ల జగద్గురువు రాబోతాడు అనే అవగాహన ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే, మళ్ళీ చెప్తాను ఇప్పుడు చెప్పింది, ఇప్పుడున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో కానీ మతాలతో కానీ సంబంధం లేకుండా కొన్ని ధార్మిక సంస్థలు పనిచేస్తున్నాయి. ధర్మాన్ని అంటే మానవ ధర్మాన్ని నిలబెట్టడానికి, జీవితం బాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక అవగాహనను పెంచుతారు. ఆధ్యాత్మిక అవగాహన అంటే ఏంటి అనేది ప్రాక్టికల్ గా చేస్తారనమాట అంటాం. సపోజ్ ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, అలాగే లేటెస్ట్ గా ఫేస్బుక్ బుక్కర్ ఆయన కూడా తన ఆస్తి ఇంచుమించు అంతా ఇచ్చేసాడు. ఇలాగా వీళ్ళందరూ మంచి కార్యక్రమాల కోసం, ఆనవాళ్ళకి రోగం లేకుండా ఉండటానికి, విద్య అందరికి అందటానికి, అలాగా కార్యక్రమాలన్నిటికీ వాళ్ళు కోట్ల కోట్లు దానం చేస్తున్నారు. ఆధ్యాత్మికమైన వారసత్వం వాళ్ళకు ఉన్నదా లేదా, అలాంటి టింజ్ ఉందా లేదా, ఇలాంటివి మనసులో పెట్టుకోకుండా వాళ్ళు చేస్తున్న పని యొక్క సదుద్దేశాన్ని మనం గమనించాలి. అది ఖచ్చితమైన ఆధ్యాత్మికత అని మనకు తెలుస్తుంది. ఆధ్యాత్మికత అని చెప్పుకునే వాళ్ళు మటుకు ఇలాంటివి చేయరు, కానీ అలాంటివి ఏం చెప్పకుండా చేసేవాళ్ళు. బుద్ధుడు కూడా అదే అంటాడు. బుద్ధుడు మాటలు విన్నవాళ్ళు ఆయన్ని నాస్తికుడు అనుకున్నారు. నాస్తికుడు కాదు ఆయన, సాక్షాత్ జ్ఞాన పరమాత్మ ఎంత జ్ఞానస్వరూపుడు ఆయన, బుద్ధుడు అంతే జ్ఞానస్వరూపుడు ఆయన అవతారం. ఇంకా మరి రావచ్చు కదా జగద్గురు, ఇంతమంది పనిచేస్తున్నారు పక్కన, వరల్డ్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ ఉన్నారు, జగద్గురు అవతరణ జరిగిపోవచ్చు కదా అంటే, ఇక్కడ ఒకళ్ళిద్దరు లేదా అక్కడొక్కళ్ళు ఇక్కడొకళ్ళు ఒక్కొక్క కంట్రీలో ఒక 100 మంది లేదా 1000 మంది అనుకోవటం కాదు. మానవ జాతి యాజ్ ఎ హోల్ ఏమనుకుంటుంది, నిజంగా భగవంత్ అవతరణ కోరుకుంటుందా? అలా కోరుకుంటూ ఎవరి ప్రోద్బలంతో కాకుండా, ఎవరో చెప్పారు కాబట్టి మేము ఇది అనుకోవాలి అని కాకుండా, వాళ్ళకి అనిపిస్తుందా? వాళ్ళ సొంత నిర్ణయం ఏంటి? స్వతంత్ర నిర్ణయం కోసం ఈ దివ్యతత్వం వెయిట్ చేస్తుంది. దివ్యతత్వం అనుగ్రహ స్వరూపంగా ఉంటుంది. మనం ఎంత పిలిస్తే అంత తొందరగా వస్తుంది. వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. మనకు చిన్న కథ చెప్తారు సరే, కింద దెబ్బ తగిలే పిల్లవాడు ఏడిస్తే అమ్మ అని పిలిస్తే నేను వెళ్తాను, అయ్యో నాన్న అని పిలిస్తే నేను వెళ్తానని శివపార్వతులు అనుకున్నారు. కానీ వాడు అబ్బా అని అరిచాడు, అయితే వామ్మో అని అరిచాడు, అయితే ఇంకోటి ఏదో అరిచాడు. దాంతో ఇద్దరు వెళ్ళలేకపోయారు. అది కథలాగా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మనకు ఈ మానవ జాతి అందరూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి, సంకట పరిస్థితులు ఉన్నాయా లేదా అసలు ఫస్ట్ అది తెలిస్తే అప్పుడు దీన్ని బాగు చేసేవాడు ఎవడన్నా వస్తే బాగుండు అనుకోవాలి. కాబట్టి అసలు ముందర మనం ఉన్న పరిస్థితి మనకు అర్థం అవ్వాలి. అందుకనే గురువు గారు ఏం చేశారు, ప్రస్తుతం మానవ జాతి భూమి మీద నివసించలేని పరిస్థితులు ఉన్నాయని దాని గురించి కొన్ని పుస్తకాలు రాయాల్సి వచ్చింది. ముందర మనం ఉన్న పరిస్థితులు ఇవి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, కాబట్టి మీరు ఈ పనులు చేస్తే ఉంటాయి అని చెప్తున్నారు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం బయటికి వెళ్ళి ఎవరికన్నా చెప్పాలి అంటే ఏం చెప్పాలి అని మనకు డౌట్ ఉండకూడదు. ప్రస్తుతం ఉన్న వినాశకర పరిస్థితులు ఏమిటి, అవి ఎలా ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయి అవి, వాటి నుంచి మనం బయటపడాలి అని ఫస్ట్ తెలియాలి ముందర. రెండో స్టెప్లు ఏంటి, ఎలా బయటపడాలి, దానికి మార్గాలు ఏమన్నా ఇచ్చారు? ఎస్, ఏం మార్గాలు ఇచ్చారు? ఇదో పరమ పూజ్య గురుదేవులు ఆయన సాహిత్యంలో ప్రస్తుత పరిస్థితిని దాటడానికి మనకు ఈ కార్యక్రమాలు చేయండి, యుగ నిర్మాణ యోజన కార్యక్రమాలు చేయండి అని 108 కార్యక్రమాలు ఇచ్చారు. ఆ 108 కార్యక్రమాల్లో మనం 108 ప్రచారం చేయొచ్చు. ఏదో 1 2 ఒక యజ్ఞమను, లేదా ఒక జపమను, లేదా చెట్లు నాటమను, లేదా చక్కటి వాక్యాలు రాసి గోడల మీద స్టిక్కర్స్, లేదా అలాగ పేపర్స్ అతికించడం, ఇలాంటి 4 5 సైకిల్ యాత్ర, 6 ఇలా 6 7 కాదు 108 దగ్గర ఇట్టుకుని వరుసగా 108 రాసుకుని 108లో ఎన్ని మ్యాక్సిమం చేయగలమంటే 108 చేయగలం అనే గ్రూప్ కావాలి మనకు. అప్పుడు ఒక్క విషయం, ఇలాగ మనం ఎప్పుడైతే ప్రపంచం అంతటికీ చెప్పగలము అప్పుడు వాళ్ళల్లో ఒక ఆలోచన వస్తుంది, ఎస్ మనం వినాశకర పరిస్థితులు ఉన్నాం, దీంట్లో బయటపడటానికి రక్షించే వాళ్ళు వస్తారని తెలుస్తుంది, దానికి ఇది చక్కటి ఉదాహరణ, కాబట్టి మనందరం ఇలాగ ప్రయత్నం చేద్దాం అనే ఒక సంకల్పం వాళ్ళందరూ తీసుకునే విధంగా మన జ్ఞాన యజ్ఞం ఉండాలి. గురువు గారు అసలు మొట్టమొదట్లోనే యజ్ఞం పెడితే కనుక 2 రోజులు జ్ఞాన యజ్ఞం పెట్టమన్నారు, 3వ రోజు యజ్ఞం చేయమన్నారు. మనం ఏం చేస్తున్నాం, పెట్టడం డైరెక్ట్గా యజ్ఞం పెట్టేస్తున్నాం అంటే, మొదటి 2 రోజులు డిస్కషన్స్ కానీ అలాంటివి ఏం లేవు. ఆ తర్వాత ఏం చేశారు, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి విడిగా డిస్కషన్స్ పెట్టారు. లాయర్స్ని పిలిచారు, ఇంజనీర్స్ని పిలిచారు, డాక్టర్స్ని పిలిచారు, అలాగే బిజినెస్ మ్యాన్ పిలిచారు, అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు. ఇలాగా సమాజంలో ఎన్ని రకాల గ్రూప్స్ ఉంటాయో, మేధావి వర్గం, అలాగే కష్టపడి పనిచేసేవాడు వర్గం, అలాగే వాళ్ళిద్దరి మధ్య అనుసంధానం చేసేవాళ్ళు, ఇలాగ రకరకాల వాళ్ళు ఉంటారు. చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్, వీళ్ళందరినీ పిలిచి విడివిడిగా అందరికీ బౌద్ధిక్ అంటే ఒక జ్ఞాన సభ ఏర్పాటు చేసి వాళ్ళందరితో మాట్లాడారు. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఈ గురువు గారి యొక్క విచారధార, యుగ నిర్మాణ శక్తికి సంబంధించిన ధార ఏదైతే ఉందో, ఆలోచన విధానం, ఆలోచన ధార వాళ్ళందరికీ అందాలి, దాని ప్రకారం వాళ్ళు ఆలోచిస్తే గనక అవును ప్రస్తుతం మనం ఉన్నది ఒక క్లిష్టమైన పరిస్థితి, దీంట్లోంచి బయటపడాలి అనేది వస్తుంది. అలాంటి విషయం తెలిస్తే తప్ప మనం దీని నుంచి బయటపడి, దీని నుంచి బయట పడవేసి మనం రక్షించేవాడు ఒకడు వస్తాడు అనే జ్ఞానం మనకు రాదు. అందుకని ముందర మనం ఏం చేయాలంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నామని మనం గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉన్నామండి, చాలా బాగుంది, కరెంటు పోవట్లేదు, స్కైప్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వట్లేదు, టీవీలో అన్ని ప్రోగ్రాంలు బాగా వస్తున్నాయి, మంచు కురిసినా పర్వాలేదు, లేదా ఎండ వచ్చినా పర్వాలేదు, కరెంటు పోవట్లేదు, నీళ్లు తాగడానికి బాగా సమృద్ధిగా వస్తున్నాయి, అన్ని సుష్టిగా దొరుకుతున్నాయి, తినడానికి ఏం ఇబ్బంది లేదు, టైం కాఫీ వస్తున్నది, టీ వస్తున్నది, ఇవన్నీ వస్తున్నాయి అని గనక మనం ఉంటే మనం భ్రమలో బతుకుతున్నట్టు. అలాంటి భ్రమలోంచి బయటపడాలంటే ఖచ్చితంగా గురువుగారి సాహిత్యంలో ప్రస్తుత పరిస్థితులు, భయానక పరిస్థితులు ఇవన్నీ పోయి 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్తు వస్తుంది అని ఎక్కడెక్కడ చెప్పారో అవి బాగా విస్తృతంగా మనం అందరికీ తెలిసేటట్టు చేయాలి. చేసి అలాంటి పరిస్థితులు దాటడానికి ఏ కార్యక్రమాలు ఇచ్చారో అవి చేయడానికి మనందరం గ్రూప్గా పనిచేయాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి. అప్పుడు జగద్గురువు కానీ, ఆధ్యాత్మిక గురు పరంపర కానీ ఎంత గొప్ప తీవ్ర పరిస్థితులు వచ్చినా మానవ జాతి యొక్క దివ్యమైన నిర్ణయించుకునే స్వేచ్ఛకు అడ్డరారు. ఇలాంటివన్నీ చెప్పినా కూడా ఇంకా ఇవన్నీ అనవసరం, ఎవడు చూడొచ్చాడు నిజం కాదు అని అనుకుంటే కనుక ఏ గురువు ఏం చేయడు. ముందర మనం అవును ఇది కరెక్ట్, మనం చూస్తున్నాం కదా ఓజోన్ పొర చిల్లు పడింది, దాంట్లో నుంచి ముఖ్యంగా అమెరికా వాళ్ళు కానీ అటు ఆస్ట్రేలియా వాళ్ళు కానీ చాలా బాధపడతారు, ఇండియాలో అంత ఎక్కువ ఉండదు, వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మరి అవన్నీ చూస్తూ కూడా వాళ్ళు ఏదో అనుకుంటే ఎలాగా అనుకోకూడదు, ఉన్నది పరిస్థితి ఉంది కాబట్టి గురువు గారు రాశారు. సో అలా ఉన్నా కూడా మేమేమి పట్టించుకోము దీనికి అంటే గురువులు ఏం చేయరు. ఎక్కడైనా సరే మనిషికి స్వయంగా నిర్ణయించుకునే హక్కు భగవంతుడే ఇచ్చాడు కాబట్టి దాన్ని గురువులు కూడా గౌరవిస్తారు. నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి అని ఎప్పుడు అంటారు. అది పూర్తిగా వ్యక్తిగతం అవ్వచ్చు, లేకపోతే దేశానికి సంబంధించిన అవ్వచ్చు, లేకపోతే అంతటికి సంబంధించింది కావచ్చు, మొత్తం ప్రపంచానికి అంతటికి సంబంధించిన నిర్ణయమైనా అవ్వచ్చు. అది ఎగ్నెస్ట్ ది గురు పరంపర అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే మానవులు నిర్ణయించుకున్నారు, మనిషి నిర్ణయించుకున్నాడు, దాన్ని మేము కాదను గౌరవిస్తామంటారు. అది వాళ్ళ గొప్పతనం, మాకు ఇంత శక్తి ఉంది, మొత్తం ప్రపంచాన్ని అంతటినీ మా గుప్పెట్లో ఉంచుకోగలం అన్న మహాత్ముడు కూడా దీన్ని మటుకు కాదండు, యథేచ్ఛసి తథాకురు అంటాడు. అందుకని నిజమైన స్వాతంత్రం భూమిని ఆవరించుకున్నది. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏంటంటే చిత్రంగా ఉంటుంది, నిజమైన స్వాతంత్రం ఏంటంటే భూమి అంతా ఆవరించుకుని ఉన్నది, కానీ అది దిగాలి భూమి మీద. వర్షం కొరవటానికి మేఘం వెళ్తుంది అనుకోండి, వర్షం కొరవటానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి, చల్లటి గాలి తగలాలి, అప్పుడు తగిలితే ఆటోమేటిక్గా అక్కడ ఆ మేఘం వర్షిస్తుంది. అలాగా ఈ పరమ గురువుల అనుగ్రహం అనే మేఘం భూమి అంతా ఆవరించింది, దాంట్లో స్వాతంత్రము ఉంది. ఈ స్వాతంత్రాన్నే చాలా మంది చాలా రకాలుగా చెప్పుకున్నారు. ఈనాడున్న దుష్ప్రవృత్తులు రాజనీతి పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆర్థిక పరంగా అంతరించిపోతాయి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడున్న దుష్ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రంగాల్లో ఉన్నాయి, రాజకీయంలోనూ ఉన్నాయి, ఆధ్యాత్మికతలో ఉన్నాయి, అలాగే వ్యాపారంలోనూ ఉన్నాయి. ఇన్నిటిలోంచి దుష్ప్రవృత్తులు అన్నీ పోయి సత్ప్రవృత్తులు నెలకొల్పబడాలి. ఇక్కడ మేఘం వర్షించడం, మేఘం వర్షించడానికి కావాల్సిన పరిస్థితులు, అలాగే గురువు యొక్క అనుగ్రహం ఇవన్నీ అంటే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రం అని ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. నిజమైన స్వాతంత్రం భూమిని ఆవరించుకుని ఉండాలి. ఇప్పుడు వచ్చిన ఈ సెవెంత్ రే ఏదైతే ఉందో సెరమోనియల్ మ్యాజిక్, ఇది మనిషి ప్రతి మనిషిలో కూడా స్వతంత్ర భావాలని కలిగించడానికి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. స్వతంత్ర భావాలు ఉన్నవాడు అంటే ఎదురు తిరగటం అన్నీ కాదంటాం అలాంటివాడు కాదు. స్వతంత్రం అనే దానికి అర్థం ఏంటంటే పరతంత్రంగా జీవించకుండా స్వతంత్రము, తంత్రము అంటే అర్థం ప్లాన్, సొంత ప్లాన్తో జీవిస్తాడనమాట వాడు. ఇంకొకళ్ళ పాలన, ఇంకొకళ్ళ ప్లాన్ ప్రకారం కాకుండా తన ప్లాన్లో ఉంటాడు. స్వరాట్, స్వరాట్ అనే కిరణం ఒకటి ఉంది, ఏడు కిరణాల్లో ఒక దాని పేరు స్వరాట్. ఆ స్వరాట్ కిరణం మాస్టర్ దాన్ని ఆత్మరాజ్య స్థాపనగా మనందరికి ఇచ్చారు. ఆ ఆత్మరాజ్య స్థాపన కార్యక్రమం ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళు సూర్యుడి నుంచి వచ్చే ఏడు కిరణాల్లో ఒక కిరణమైన స్వరాట్ వాళ్లలో పనిచేసి వాళ్లలో స్వేచ్ఛను వచ్చేటట్టు చేస్తుంది, స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ అక్కడ అర్థం. సివి గారు వేరుగా దాన్ని జస్ట్ చిన్నగా బ్రేక్ చేసి మాట్లాడతారు. అదేంటంటే ఇండిపెండెన్స్ అని కలిపి చదువుతాం కదా, ఇన్ దగ్గర ఆపితే ఇండిపెండెన్స్ అంటే ఇన్ అంటే లోపల, డిపెండెన్స్ లోపల డిపెండెన్స్ అంటే నీలోనే నువ్వే ఆధారపడతావు తప్ప బయట వాళ్ళ మీద కాదు. బయట ఆధారపడటం అంటే అంటే చివరికి ఆహారం కూడా బయట నుంచి కాకుండా మనం ఆహారంతో సంబంధం లేకుండా సులభంగా జీవించడం అనేది కూడా దీంట్లో ఉంటుంది. జస్ట్ ఒక కాఫీ దాగి ఉండటం లేదా కాసిన మంచినీళ్ళు దాగి ఉండగలగటం, ఎంతకాలమైనా సరే జీవించినంతకాలం అలాగే నడపడానికి మనకు ఆ రకమైన ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా కూడా మాస్టర్ గారు దాంట్లో ఉంటుంది, ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఆల్ ఎలిమెంట్స్. అలాంటి ఆత్మరాజ్య స్థాపన ఏదైతే ఉందో అది, అలాంటి స్వాతంత్రం ఈ భూమిని ఆవరించి ఉండాలి. మన అలాంటి భూమిని ఆవరించిన స్వాతంత్రాన్ని మనం తెలుసుకోవాలి. ఆ భూమిని ఆవరించిన స్వాతంత్రం ఎందుకున్నదో తెలుసుకోవాలి. ఎందుకున్నదో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన జీవితాలను మలుచుకోవాలి. అందుకని గురువు గారు ఏం చెప్పారు, ఆధ్యాత్మికత అంటే ఏదో కాసేపు ఉపాసన, కాసేపు సాధన, ఆ తర్వాత ఆరాధన చేయటం అలా కాకుండా అసలు జీవితాన్ని ముందర మలుచుకోవాలి, తర్వాతే మిగతావన్నీ. మన జీవితంలో కావలసిన మార్పులు మనం చేసుకోకుండా ఒక గంటసేపు గాయత్రి చేసామండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడుసార్లు మూడు గంటలు చేసాం మేము లఘునుష్ఠానాలు. ఇప్పటికీ నాకు ఎన్నేళ్ళున్నా ఆయన లఘునుష్ఠానాలు చేశాను, అదే గురువుగారు లాగా నేను కూడా సంవత్సరానికి లక్ష చేశాను ఇప్పటికీ. ఇవన్నీ చెప్పేవాళ్ళు బోడి మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు గురువుగారు లాంటి వాళ్ళు అవ్వలేకపోయారు. ఎందుకంటే జీవిత విధానాన్ని మార్చుకోకుండా ఎన్ని జపాలు చేసినా ఎంత సాధన చేసినా అది ఉపయోగపడదు. ఎలా ఉపయోగపడదంటే ప్రస్తుత యుగ ధర్మానికి అనుగుణంగా లేదు కాబట్టి దానికి శాంక్షన్ లేదు. గురు పరంపర నుంచి మనం చేసే సాధనలన్నిటికీ గురు పరంపర నుంచి శాంక్షన్ ఉండాలి. అంటే వాళ్ళు ఒప్పుకోవాలి, ఎస్ బాగుంది చెయ్యి అనాలి. అంతేగాని మనం ఎప్పుడో పాత పుస్తకం ఒకటి దొరికింది అనుకోండి దాంట్లో తీసేసి గబగబా మనం చేసుకుంటూ పోతే అది శాంక్షన్ లేదనుకోండి, మనం టైం అంతా వేస్ట్, అలా చేయకూడదు. అలాగే మరి ఈ స్వాతంత్రం సంపాదించడానికి భూమి చుట్టూ ఇది ఆవరించి ఉన్నదాన్ని మనం సాధించడానికి ఏమన్నా అడ్డుపడుతున్నాయా, అసలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేకపోతే మనం అనుకుంటున్నామా అంటే, జగద్గురువు పునరాగమనం రావాలంటే, జగద్గురువు మళ్ళీ రావాలి అంటే ఇందాక చెప్పుకున్న వాటితో పాటు మనం రెండు కారణాలను పట్టుకోవాలి. ఆ కారణాలు ఏంటంటే ఆధ్యాత్మిక ప్రవృత్తి గల వ్యక్తుల యొక్క జడత్వం. మామూలుగా ఇనర్షియా అంటాం, ఇనర్షియా అంటే తమస్సు జడత్వం కూడా ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉంటుంది. ఇది నిజమైన ఆధ్యాత్మికత అని గురువు గారు చెప్పారండి, చాలా బాగుంది అంటాం. కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దగ్గరకు వచ్చేసరికి మటుకు ఏముండదు, అలా ఉండకూడదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా దాన్ని తగ్గట్టుగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సమత్వం యోగ ఉచితే కదా, ఎంత జ్ఞానం సంపాదించామో దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేస్తేనే తర్వాత స్టెప్ ఎప్పుడైనా చెప్తారు గురువులు ఎవరైనా సరే, ఊరికేజ్ ఏం చెప్పుకుంటూ పోరు, చెప్పినా మనకనే తెలియదు. సో ప్రాక్టికల్గా ఎప్పుడు ఉండి తీరాల్సిందే, ప్రాక్టికాలిటీ లేకుండా లెక్చర్స్ విన్నంత మాత్రాన ఏమి రాదు. సాధన చేసుకుంటూ దాన్ని భౌతిక జగత్తులో గురువులు ఏం కోరుకుంటున్నారు దానికి తగ్గట్టుగా ఉందా లేదా, అలాంటి సాధనని ఎలా ఉపయోగిస్తున్నావు లేదా చూసుకోవాలి. అలా చూసుకోకుండా జడత్వంతో ఉంటే అది మన మెయిన్ హద్దు. ఆధ్యాత్మిక ప్రవృత్తి గల వ్యక్తుల యొక్క జడత్వం మొదటిది. అలాగే రెండో ఒక పెద్ద హద్దులు ఏంటంటే, మనం కావాల్సిన పనులు చేయటానికి ఆర్థిక వనరులు లేకపోవడం. ఫైనాన్స్ ఇది చాలా కష్టమైన విషయం. ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతుంటాయి, దానికి కూడా అంత డబ్బు కావాలి. డబ్బు ఎవరు ఇస్తారు? మేము మంచి కార్యక్రమం చేసినామండి, డొనేషన్ ఇవ్వండి అంటే అసలు కొందరు అయితే మాట్లాడకుండా ఇస్తారు, కొందరు అడుగుతారు కూడా, అసలు నిన్ను ఎవరు చేయమన్నాడు, ఇలాంటి పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు మేము చాలామంది చూసాం వెళ్ళి అంటారు. అలాంటి పరిస్థితి జగద్గురు పునరాగమనానికి మరి డబ్బు అవసరమా? ఆయన బోల్డ్ శక్తివంతులు కదా, పరమ గురు పరంపర బోల్డ్ శక్తివంతులు కదా, వీళ్ళందరికీ ఇంత శక్తి ఉండగా మళ్ళీ విడిగా డబ్బు అవసరం ఏంటి అంటే, మనీ ఈజ్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అంటే శక్తి అనమాట. అది కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది. అలా కష్టపడితే వచ్చిన డబ్బులు ఏవైతే ఉందో, డబ్బు రూపంలో ఉన్న కష్టం ఏదైతే ఉందో అది జగద్గురు ఆగమనానికి మనం ఖర్చు పెట్టడానికి మన దగ్గర ఉండాలి. ఇప్పుడు అశ్వమేధం చేస్తున్నాను అనుకోండి, 4-5 crores అవుతాయి. 4-5 crores ఎందుకు అవుతాయండి? అవుతాయి. అసలు సంవత్సరం ముందర నుంచి అన్ని చోట్ల యజ్ఞం చేసుకుంటూ వెళ్ళాలి. డిసెంబర్, నెక్స్ట్ డిసెంబర్లో యజ్ఞం కాబట్టి ఈ డిసెంబర్ నుంచి బాడికి మొదలెట్టి ప్రతి ఊళ్ళో యజ్ఞం చేయాలి. రామాయణంలో ఈ అశ్వమేధం గురించి ఉంటుంది. అన్ని వర్ణాల వారిని ఆదరంగా పిలిచేట యజ్ఞానికి, ప్రతి వర్ణాన్ని పేరు పేరున, అంటే బ్రాహ్మణుల్ని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని, శూద్రుల్ని, ప్రతి వారిని పిలిచారు క్లియర్గా. ప్రతి ఇంటికి వెళ్ళి గురువు గారు అశ్వమేధంలో ఇస్తారు, ప్రతి ఇంటికి అశ్వమేధం జరుగుతోంది రండి అని ఆహ్వానం అందాలట. మనం అలా చెయ్యాలి. దీనికి బోడంత ధైర్యం కావాలి, బోడంత సాహసం కావాలి. ధైర్యం సాహసం ఎందుకు కావాలి అంటే, జగద్గురు పునరాగమనము అనే విషయం చెప్పడానికి చాలా సాహసం కావాలి. చాలా మంది మనల్ని ఎదిరిస్తారు, నువ్వెవడా చెప్పేది, నీకేం తెలుసు అంటే, మీరు చెప్తే మేము నమ్మాలా, ఇలా అడిగేవాడు కొందరు ఉంటారు. కొన్ని చోట్ల అయితే మనం రెసిస్టెన్స్, ఇలా ఊరికి మాటలు తనకుండా జాగ్రత్త, మిమ్మల్ని ఇది మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని బెదిరిస్తారు. అలాంటివి కూడా ఫేస్ చేయగలిగి ఉండాలి. ఇవన్నీ చేస్తూ మేము ఇలాంటి దాంట్లో ఎందుకు రావాలండి బాబు, మేము హాయిగా ఏదో చిన్ని నా బంధువు శ్రీరామ రక్ష అని చెప్పి కడుపులో తల కదలకుండా హ్యాపీగా పడుకోక ఎందుకు ఈ గోళంత, ఈ స్కైపు కళాసులు ఇవన్నీ ఏంటి ఆడచ్చు అని అడగచ్చు. అది రైటే. అందుకనే యథేచ్ఛసి తథాకురు, ఏం చేయదలు కూడా చేయన్నా. అలా అని చెప్పి మనం ఇప్పుడు ఏదో చాలా గొప్ప లెవెల్లో ఈ ప్రపంచం అంతటిని ఒక ఊపు ఊపేద్దామని కాదు, మన అవగాహన పెంచుకోనే ప్రయత్నం చేస్తున్న ముందర అసలు జగద్గురు పునరాగమనం అనే దాంట్లో అసలు ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటాయి, మన వైపు నుంచి ఏమి ఉండాలి ఇవి తెలుసుకుంటున్నాం. దాంట్లో ఏంటంటే, మనలో జడత్వం ఉందా ప్రశ్న వేసుకోవాలి. ఆధ్యాత్మికత అనే విషయం అర్థమైన వాళ్ళల్లో ఏమన్నా తమస్సు ఉందా, ఇనర్షియా ఉందా, జడత్వం ఉందా, ఉంటే అదేంటి, ఇంకో నేను ఇదిగో ఈ విషయంలో ల్యాగింగ్ బిహైండ్ మైసెల్ఫ్ అని మనంతా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని అది ఒక చోట రాసుకుని దాంట్లో బయట. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఈ కార్యక్రమాలు చేయడానికి వనరులు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఎందుకు కావాలో ఇప్పుడు చెప్పుకుంటాం. దాంట్లో ఏంటంటే, మొట్టమొదటిది సరియైన మానవీయ సంబంధాలను నెలకొల్పటం అనేది చాలా ముఖ్యం. జగద్గురువు రావాలి అంటే ఈ భూమి మీద ద రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ హిస్ సరౌండింగ్స్, మ్యాన్ అంటే మనిషికి మనిషికి మధ్య సత్సంబంధాలు ఉండాలి. సత్సంబంధాలు నెలకొల్పడానికి ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, అవి మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకుంటే దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో లెక్క తెలియదు. అవన్నీ మనం ఎవరు నడకకుండా మనంతట మనమే, గురువు గారు ఇచ్చిన సూత్రం ఉంది, రోజు 10 paisa పూర్వకాలం, ఇప్పుడు రోజు పోనీ 5 rupees అలా వేసుకుని మనం పూజ చేసుకుని అంశదానం ఒక చోట పెట్టుకుని కార్యక్రమాలు చేయాలి. అలాగే సమయదానం చేయాలి. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటి, మానవీయ సంబంధాలు నెలకొల్పడంతో పాటు ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఎలా ఉన్నది, దీన్ని ఎలా మార్చాలి అనేది ఎక్కడెక్కడ మాస్టర్ జ్వాలాకులు గారు చెప్పారు, ఎక్కడెక్కడ వేరే పరమ గురువులు చెప్పారు, ఎక్కడెక్కడ మాస్టర్ ఆర్కే చెప్పారు, అలాగే ఎక్కడెక్కడ పరమ పూజ్య గురుదేవులు చెప్పారు, ఇలాంటివన్నీ మనం ఒక చోట పెట్టుకోవాలి. పెట్టుకుని ఎస్ దిస్ ఈజ్ ది దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈజ్ నీడెడ్, ఈ విద్యా విధానం అవసరం. అలాగే ఈకే మాస్టర్ ఇచ్చారు, అలాగే జిడ్డు కృష్ణమూర్తి ఇచ్చారు ఎడ్యుకేషన్ మీద చాలా బాగుంటుంది, అలాగే అరవిందులు ఇచ్చారు ఎడ్యుకేషన్ మీద. ఇవన్నీ మనం ఒక చోట కలౌట్ చేసుకుని ఒక చిన్న పుస్తకం లాంటి తయారు చేసామనుకోండి, నూతన విద్యా విధానం న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ న్యూ ఏజ్ అని మాస్టర్ జ్వాలాకులు గారి దాంట్లో ఉంటాయి. అవన్నీ మన ప్రస్తుతం మన వాళ్ళు అందరికీ అర్థమయ్యే విధంగా మనం తయారు చేసుకుని ఆ రకమైన విద్యా విధానాన్ని ప్రచారం చేయాలి. మరి దీనికి వాళ్ళు డబ్బులు అవుతాయి, మరి ఇవన్నీ డబ్బులు కాదు, కొన్ని డబ్బులు ఎవరిని అడుగుతాం, ఎవరిని అడగం, మనమే పెట్టుకుంటాం. అంటే గ్రూప్ పెరిగే కొద్దీ మాస్టర్ అంటారు నాకు కోటి రూపాయలు కావాలంటే, కోటి మంది ఉన్నాను కూడా ఒక్క రూపాయి ఇస్తే చాలు కోటి అయిపోయింది కదా అంటారు. సో ఫార్ములా ఏంటి, ఎక్కువ మంది ఉన్నారనుకోండి తక్కువ శ్రమతో అయిపోతుంది, తక్కువ మంది ఉన్నారనుకోండి ఎక్కువ శ్రమ అవుతుంది. కాబట్టి ఇన్వర్సలీ ప్రపోర్షన్. కాబట్టి మనం ఎక్కువ మంది మన గ్రూప్ తయారు చేసుకుంటే ఒక్కొక్కళ్ళు 2 రూపాయలు 5 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు లేకపోతే సపోజ్ మనం అందరం కలిపి ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మంది ఒక్కొక్కడు 10,000 వేస్తే ఎంత అవుతుంది, చాలా అవుతుంది, మంచి లంసమ్ అమౌంట్ తయారు. మన 1 కోటి రూపాయలు ఈజీగా తయారు చేయొచ్చు, కష్టం కష్టపడకుండా 1 కోటి రూపాయలు బోగు చేసుకోవచ్చు, ఒక చోట బోల్డ్ కార్యక్రమాలు చేయొచ్చు. మాస్టర్ చెప్పిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సంస్కార్ టీవీ ఇలాగ ఆయన 2-3 టీవీ ఛానల్స్ కూడా ఇచ్చారు, అలాగే మన దాంట్లో భక్తి టీవీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్థిక వనరులని కొత్త యుగాన్ని నిర్మించడానికి కావలసిన విధానంలో ఉపయోగిస్తున్నారు. అటు మీడియాని ఉపయోగిస్తున్నారు, ఇటు వనరుల్ని ఉపయోగిస్తున్నారు. తద్వారా ఏం చేస్తున్నారంటే కొన్ని లక్షల మంది మనస్సుల్ని ఒక్కసారి ప్రభావితం చేస్తున్నారు. ఇదంతా కూడా ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ మోడర్న్ టెక్నాలజీ, ఈ రిలీజియస్ థింకింగ్ ఏమీ లేని వాళ్ళు కూడా చేస్తున్నారు మంచి కార్యక్రమాలని. మరి ఏ టచ్ లేని వాళ్ళు ఎలా చేస్తుంటే, పరమ పూజ్య గురుదేవుల యొక్క సాహిత్యంతో పరిచయం ఉండి మాస్టర్ రామకృష్ణ మాస్టర్తో ఇన్నేళ్ల రాసుపూసుకు తిరిగి ఆయన దగ్గర ఉండి మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న మనందరికీ న్యాచురల్గా కలగాలి. కలిగి ఆ వేడి పుట్టాలి మనలో, ఎస్ ఇది చేస్తే కానీ ఇవాళ నిద్ర నేను అని చెప్పి ఆ రకమైన పనుల్లో మనకు నచ్చినవి ఏంటో మనంతా మనం సెలెక్ట్ చేసుకుని ఎస్ వాలంటీర్గా తేజ అడిగిందనుకోండి, తేజ అడిగితే నేను ఇచ్చేస్తాను, లేదంటే కిషోర్ అడిగాడు కిషోర్ అడిగితే ఇచ్చేస్తాను అలా చెప్పడం కాకుండా ఉన్న వాటిల్లోంచి నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్టు నేను ఇచ్చేస్తాను ఎస్ ఐ కంప్లీట్ చేస్తాను అని వాలంటరీగా రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది నిజంగా గురువు గమనిస్తాడు, దాన్ని గమనించి దానికి తగ్గ జ్ఞానం ఇంకా వచ్చేది చేస్తాం. ఏ విషయమైనా సరే ఈ మొత్తం కార్యక్రమంలో మన పార్ట్ ఏమిటి అనేది ముఖ్యం. ఇక్కడ మనమే ముఖ్యం కాదు, మొత్తంలో అందరూ కలిసి పనిచేయడమే తప్ప ఇండివిజువల్ ఐడెంటిటీ కానీ ఇండివిజువల్ ఇంపార్టెన్స్ కానీ కాదు. యాజ్ ఎ గ్రూప్ సపోజ్ మన అంతా మిషన్ ఆర్కే, యాజ్ ఎ మిషన్ ఆర్కే వాట్ వీ డూ, వాట్ ఈజ్ ద డెసిషన్ టేకెన్, రెండరింగ్ సర్వీస్ టు ద కమింగ్ అవతార్, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వీ కెన్ ఇవాల్యుయేట్, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వీ కెన్ ప్లాన్, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వీ కెన్ ఇంప్లిమెంట్, ఇలాగ మనం ప్లాన్ చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం అనే దాంట్లో ఉండాలనుకోండి. ఉండాలంటే మనకు ముందర అసలు ఏమేం చేయాలి ఎలా చేయాలనే కాసేపు రోజు ఆలోచించాలి, దానికి కొంత టైం ఇవ్వాలి. అలా చేస్తే కనుక మాస్టర్ కోరుకున్న గ్రూప్ చక్కగా ఫామ్ అవటం, ఊరికే ఫామ్ అవటం కాదు యాక్టివ్గా ఉండాలి. మాస్టర్ అన్నారు నేను చేసిన స్టెప్స్ కంటే పెద్ద స్టెప్స్ వేయాలి మీరు, కాబట్టి అప్పుడు అక్కడ చిన్న ఆ ఒక్క మాటలోనే బోల్డ్ అంటుంది, నేనేం చేశానో ముందర మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత అంతకంటే పెద్ద స్టెప్స్ వేయచ్చు మీరు. ఎందుకంటే నా గురువు శ్రీరామ శర్మ ఆచార్య ఇది చేశారు, దానికంటే పెద్ద స్టెప్గా నేను ఇది చేశానని చేసి చూపించారు ఆయన. కాబట్టి మనకు ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి అసలు ముందర మాస్టర్ ఏమి చెప్తారు ఆయన ఏం చేశారు తెలుసుకుని దాని తర్వాత స్టెప్ అంటూ ఉంటే కనుక ఇంకోటి మీరు కూడా పెద్ద పెద్ద స్టెప్లు వేస్తే నేను ఆనందిస్తాను అన్నదానికి లిటరల్ మీనింగ్ గా కాకుండా అలాగ అర్థం చేసుకుంటూ రాబోయే సర్వగత అవతార నిత్య సందర్శనం అనే ఒక మహా క్షణానికి, దివ్య క్షణానికి మనందరం కూడా మనం తయారవుతూ మన చుట్టుపక్కల సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని ఎలా అందించాలి, ఎలా అందిస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ మన ఉన్న టైంని దీనికోసం రోజు సమయదానం, గురువుగారు అడిగారు సమయదానం, 4 గంటలు నాకు ఇవ్వండి ఎవరైనా సరే, అలాంటి వాళ్ళు నాకు నా మెడలో వజ్రాల హారంగా ఉంటారండి. అలాంటి గురువుగారు మెడలో వజ్రాల హారంగా అవదలుచుకున్న వాళ్ళు రోజుకి 4 గంటలు ఇచ్చి అంశదానం ఇచ్చి ఈ సర్వగత అవతార నిత్య సందర్శనం అనే దివ్య క్షణాని కోసం మనం అందరం కూడా తయారవుదాం. ఇలాంటి ప్రయత్నం ఎంత చిన్నది చేసినా సరే, 1 అడుగు నా వైపు వేస్తే 10 అడుగులు మీ వైపు వస్తానే అని గురువు యొక్క ప్రతిజ్ఞ, దాన్ని మనం పాటించామనుకోండి, మనం ఆయన వైపు 1 అడుగు వేస్తే మన జీవితం ధన్యం అవుతుంది. అందరం వేస్తున్న అడుగులు ఇంకొంచెం బాగా, ఇంకొంచెం శ్రద్ధగా, ఇంకొంచెం దీక్షగా, ఇంకొంచెం పట్టుదలతోటి. ఎస్, మనం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ చేస్తాం, ఊరికే టైం లేకుండా ఎప్పుడు చేస్తాం జరిగినప్పుడు జరుగుతుంది అనకుండా ఫిక్స్డ్. ఎస్, ఈ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్నాయి మనకు, 25. ఆ 25 10 ఇయర్స్లో ఫస్ట్ 5 ఇయర్స్ ఇవి, సెకండ్ 5 ఇయర్స్ ఇవి, ఫస్ట్ 5 ఇయర్స్లో ఈచ్ ఇయర్ ఇది చెయ్యాలి ఇలాగనమాట. ఇది గుర్తు పెట్టుకుని విన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అవన్నీ ఒక కాగితం మీద రాయండి, నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకున్నప్పుడు వీటి గురించి ఎవరెవరికి ఏమనిపించింది. ఈ 10 ఇయర్స్లో ఫస్ట్ 5 ఇయర్స్, సెకండ్ 5 ఇయర్స్, ఫస్ట్ 5 ఇయర్స్లో ఈచ్ ఇయర్ ఏమేం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు, అలాగే రాయండి. రాస్తే మనం అందరం ఒకసారి దాన్ని చర్చించుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఫిజికల్గా కలుసుకోవట్లేదు కాబట్టి దీంట్లో కలుసుకుని దాంట్లో గురువు గారు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతమంది ఒక్క విషయం మీద ఏకాభిప్రాయంతో ఉన్నాం అర్థమవుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మనం మళ్ళీ క్లాస్లో కలుసుకున్నప్పుడు వాటితో పాటు లెటర్స్ ఆన్ అకల్ట్ మెడిటేషన్స్లో ఇంకో 2 చాప్టర్లు ఉంటాయనుకుంటే అవి కంప్లీట్ చేస్తే ఆ సబ్జెక్ట్ అయిపోతుంది. అప్పుడు పూర్తయ్యే ఇంక మనం ఇంకో టాపిక్ తీసుకుందాం. అంతవరకు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.